श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम మొదటి స్కందం 8వ అధ్యాయం శ్లోకం సంఖ్య 7। ఆమంత్ర్య పాండు పుత్రాంశ్చ సైనే యోద్ధవ సంయుతః ద్వైపాయనాదిభిర్ విప్రైః పూజితైః ప్రతిపూజితైః। తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన తిరుగు ప్రయాణమునకు సంసిద్ధుడయ్యను। శ్రీల వ్యాసదేవుని అధ్యక్షతన గల బ్రాహ్మణులతో పూజలనందిన పిమ్మట అతడు పాండవులను ఆమంత్రించెను। అలాగుననే తనను అభినందించిన వారులకు తిరిగి తన అభినందనలను తెలియజేశాను। భాష్యం శ్రీకృష్ణుడు బాహ్యమునకు క్షత్రియుడైన కారణమున బ్రాహ్మణులచే పూజనీయుడు కాడు, కాని శ్రీల వ్యాసదేవుని అధ్యక్షతన అచ్చటగల బ్రాహ్మణులు అతడు దేవదేవుడని ఎరిగియున్నందున అతనిని పూజించిరి। క్షత్రియుడైన వాడు బ్రాహ్మణుల ఎడ నమ్రుడై ఉండవలెనను సంఘ మర్యాదను పాటించుట కొరకై శ్రీకృష్ణుడు తిరిగి వారికి తన అభినందనలను తెలియజేశాను। భగవానునిగా సర్వుల నుండి పూజలు నందినను శ్రీకృష్ణుడు ఎన్నడును సంఘమునందలి నాలుగు ఆశ్రమముల కట్టుబాట్లను ఉల్లంఘించలేదు। భవిష్యత్తులో సర్వులు తనను అనుసరించుట కొరకే భగవానుడు ఆ విధముగా సంఘ మర్యాదలన్నింటినీ ఉద్దేశపూర్వకముగా పాటించి ఉండెను। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। ఇక్కడ మనం శ్రీమద్ భాగవతంలో మనం ఏం చూస్తున్నాం అంటే, కురుక్షేత్ర యుద్ధం జరిగిన పిమ్మట అశ్వత్థాముడు ద్రౌపది యొక్క ఐదుగురు పిల్లల్ని చంపివేయడం, తిరిగి అశ్వత్థాముడిని అర్జునుడు శిక్షించడం, అంటే పూర్తిగా చంపకుండా పూర్తిగా అలా అని అతన్ని చంపకుండా వదిలేయకుండా, అంటే అదే అంటే అక్కడ ఏం చేశాడంటే శిరోముండనం చేసి వదిలివేసిన పిమ్మట కృష్ణుడు ధర్మరాజు చేత మూడు అశ్వమేధ యాగాలు చేయించడం జరిగింది. ఎందువలన అలా చేయించారంటే, ఎవరైతే దీనికంటే ముందర అందరూ కలిసి కుంతి, ఇంకా ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ గంగానదిలో స్నానం చేసి వస్తారు. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తర్పణం అంటే కార్యాలు, మరణించిన పిమ్మట చేయవలసిన కార్యాలన్నీ ముగించుకున్న తర్వాత కృష్ణుడు ధర్మరాజు చేత మూడు అశ్వమేధ యాగాలు చేయిస్తారు. అది ఎటువంటి యాగం అంటే, అది ఇంద్రుడితో సమానమైన ఘనత ధర్మరాజుకు దక్కింది. ఎందువలన ఆ విధంగా దక్కిందంటే, అది కృష్ణుడు ఆధ్వర్యంలో జరిగింది కనుక ధర్మరాజు 100 యాగాలు చేయకపోయినప్పటికీ అది కృష్ణుడి ప్రీత్యర్థం చేయబడింది కాబట్టి అది అందరూ కూడా చాలా హర్షించారు. ధర్మరాజుని కూడా కీర్తించారు, చాలా గొప్ప రాజని. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, ఈ శ్లోకంలో పాండవులకి రాజ్యం వచ్చింది కాబట్టి తిరిగి ద్వారక వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు కృష్ణుడు. సిద్ధమవుతున్నాడు కనుక అందరూ ఏం చేశారు, బ్రాహ్మణులందరూ కలిసి పూజించారు కృష్ణుడిని. కానీ ఇక్కడ చెప్తున్నారు శిల ప్రభుపాదులు వారి భాష్యంలో ఏమిటంటే, కృష్ణుడు ఒక క్షత్రియుడు. ఒక క్షత్రియుడు బ్రాహ్మణుల చేత పూజలను పొందకూడదు. బ్రాహ్మణులు ఉన్నతమైన వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడాను. అటువంటిది ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏ విధంగా చూసినా కూడా బ్రాహ్మణులు ఉన్నతమైన వాళ్ళు క్షత్రియుల కంటే. కేవలం రాజ్యాన్ని పాలించే విషయంలోనే క్షత్రియులు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు, కానీ బ్రాహ్మణులు పాలించరు. అంత మాత్రాన క్షత్రియుల్ని బ్రాహ్మణులు పూజించాలనేది ఏమీ లేదు ఎక్కడ కూడా. మనం ఎక్కడైనా చూస్తే శాస్త్రంలో క్షత్రియులే బ్రాహ్మణుల్ని పూజిస్తూ ఉంటారు, వాళ్ళకి దానం ఇస్తూ ఉంటారు, వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి శ్రవణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ బ్రాహ్మణులు వచ్చి క్షత్రియుల నుండి శ్రవణం చేయడం అనేది ఉండదు. ఎప్పుడు జరుగుతుందంటే, ఒక క్షత్రియుడి ద్వారా తిరిగి మనం శ్రవణం, అతను ఎప్పుడే అతను శుద్ధ భక్తుడైనట్లయితే, ఆధ్యాత్మికంగా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లయితే, అప్పుడు అతను శుద్ధ భక్తుడైనప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. కానీ అతను రాజ్యంలో ఉన్నంతకాలం, రాజరికంలో అంటే రాజుగా పాలిస్తూ ఉన్నంతకాలం అతన్ని ఎవరు అంటే ముఖ్యంగా బ్రాహ్మణులు పూజించాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఇక్కడ ఎందుకు పూజిస్తున్నారంటే, శ్రీల వ్యాసదేవులు వారికి తెలుసు ఎవరు, కృష్ణుడే స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో మొదటే రాశారు. కాబట్టి అతను ఒక రాజుగా ఉన్న కృష్ణుడిని వాళ్ళందరూ కలిసి పూజించారు. ఇంకా చాలా మంది చెప్తారు అంటే సంఘంలో అనేక రకాలుగా, ఓ కృష్ణుడు వైశ్యానా లేదా క్షత్రియుడా అని అడుగుతూ ఉంటారు. అదే అంటే యాదవుల వైశ్యుల, యాదవులు అంటే వాళ్ళందరూ వైశ్యులు. ఏ విధంగా అంటే, కృషి గోరక్ష వైశ్యకర్మ స్వభావజం, వాళ్ళందరూ వాళ్ళందరికీ వ్యవసాయం పొలం ఉంది, గోరక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి చేసేవాళ్ళు వైశ్యులు అంటారు. చాలా మంది అడుగుతుంటారు లేదా కృష్ణుడు క్షత్రియుడా. కృష్ణుడు క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, లేదా శూద్రుడు కాదు, లేదా బ్రాహ్మణుడు కూడా కాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు భగవంతుడు, వీటన్నిటికి కూడా అతీతమైన వాడు కృష్ణుడు. ఇంకా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏంటి, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసహ తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం, తస్య కర్తారమపి విద్ధి మాం అకర్తారం అవ్యయం. అంటే అవి చేసినప్పటికీ ఈ చతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు సృష్టించింది కృష్ణుడే, కానీ వాటికి ఎప్పుడూ లోబడిలేడు. తస్య కర్తారం అభిమాం విద్ధి మాం అకర్తారం అంటే అవి చేసినప్పటికీ వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే నేనేదో కర్మ చేసినట్లు, అవి నేను తయారు చేసినట్లు వాటికి లోబడి ఉండడం కానీ, వాటితో సంబంధం కలిగి ఉండడం కానీ కృష్ణుడికి లేదు. అకర్తారం అవ్యయం, అలా చేసినంత మాత్రం అతను ఏదో శక్తి కోల్పోవడమో లేదా అతని యొక్క స్థితి నుంచి కింద పడిపోవడమో లేదా వీటిల్లోకి ఈ నాలుగు వర్ణాల్లోకో లేదా నాలుగు ఆశ్రమాల్లోకి అతను రావడం అనేది లేదు. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు, ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వస్తారో అప్పుడు ఇక్కడ ఉన్న నియమాలన్నింటినీ కూడా ఆయన పాటిస్తూ ఉంటాడు. ఎందువలనంటే అది చూసిన వాళ్ళు రాబోయే కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తారు కనుక వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండడం కోసం అతను ఒక క్షత్రియుడిగా లేదా ఒక వైశ్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ధర్మం అంటే గోవులు గాయడం, లేదా ఈ విధంగా తను కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒక క్షత్రియుడిగా ఉన్నప్పుడు బ్రాహ్మణులకి పూజించడం, బ్రాహ్మణుల్ని అభినందించడం అనేది ఇక్కడ చేశారు. నిజానికి కృష్ణుడికి అవసరం లేదు, ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన భగవంతుడు, ఆయన అందరూ పూజించాలి, అది వాళ్ళ యొక్క ధర్మం. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన, వీళ్ళందరూ కూడా ప్రతి జీవి కూడా కృష్ణుడి యొక్క అంశాలు. అలాంటిది మరి కృష్ణుడి యొక్క అంశాలు అయినప్పుడు కృష్ణుడు వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు. కానీ భౌతిక సంసారంలో మనకి ఒక చతురు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు అని ఉన్నాయి కాబట్టి ఆ వర్ణాశ్రమ విధానం ప్రకారం కృష్ణుడు దాన్ని ఉల్లంఘించకుండా తిరిగి ఎవరైనా దీన్ని చూసి ఒక ఉదాహరణగా తీసుకుని వాళ్ళు కూడా పాటించరేమోనని కృష్ణుడు కూడా వాళ్ళని బ్రాహ్మణుల్ని పూజించడం అనేది జరిగింది. చాలామంది చెప్తుంటారు కృష్ణుడు చూడండి ఈ భౌతిక సంసారంలో వచ్చినప్పుడు కృష్ణుడు సత్వగుణంలో వస్తాడు, లేదా కొంతమంది చెప్తారు ఏమని ధ్యానం చేయడం వలన కృష్ణుడు బుద్ధుడు వీళ్ళందరూ భగవంతులు అయ్యారు కాబట్టి మీరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం చేయండి, మీరు కూడా అలాగా బుద్ధుడిలాగా మీరు అయిపోవచ్చు, మీరు భగవంతుడు అయిపోవచ్చు. కానీ ఆ విధంగా మనకి ఏ శాస్త్రంలోనూ కృష్ణుడు ధ్యానం చేయడం వలన లేదా ఇంకోటి చేయడం వలన భగవంతుడు అయ్యాడనేది లేదు. అసలు ఎలా అవుతారు, ఎలా సాధ్యం ఒక జీవి భగవంతుడు అవడం అనేది సాధ్యం కాదు. ఎలా సాధ్యం జీవి భగవంతుడు? మనం నిజంగా భగవంతుడు అయితే మనకు అనేకమైన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనకు ఎందుకు రోగాలు వస్తున్నాయి, మనం ఎందుకు ఈ భౌతిక సంసారం ఈ మాయకి లోబడిపోయాం? భగవంతుడు అనేది మాయకి లోబడ్డు మరి. కానీ చెప్తారు ఏమిటి, మనం పూర్వం కూడా భగవంతుడమే, మనం ఆ యొక్క అంశ భగవంతుడిలోంచి వచ్చిన వాళ్ళమే, కానీ ఇప్పుడు మనం మాయలో పడిపోయాం మరి, అంటే భగవంతుడి కంటే మాయ గొప్పది అని. కాబట్టి అంతే కదా, అప్పుడు మాయే భగవంతుడు, ఎవరైతే అందరికంటే శక్తివంతమైన వాళ్ళు ఉంటారో అతనే భగవంతుడు, అప్పుడు మాయే భగవంతుడు అనమాట. కాదు, అలా కాదు. కానీ వాళ్ళు చెప్తారు భగవంతుడిలోంచి వచ్చాం తిరిగి మనం అలా అవ్వాలని. కృష్ణుడు ఎప్పుడు అలాగా లేదు, చిన్నప్పటి నుంచి కృష్ణుడు భగవంతుడే. రెండు నెలల వయసు నుంచి కాదు పుట్టినప్పటి నుంచి కూడా, ఎప్పుడు కృష్ణుడు జన్మించడంతో అందరూ దేవతలందరూ వచ్చి దేవకి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు అందరూ వచ్చి ప్రార్థిస్తారు, మనకి దశమస్కంధంలో చూడవచ్చు శ్రీమద్ భాగవతం. కానీ మూర్ఖులు దీన్ని అంగీకరించరు. ఎవరైతే ముఖ్యంగా మాయావాదులు ఉంటారో వాళ్ళు దీన్ని అంగీకరించరు, మన భాగవతాన్ని అంగీకరించరు. భాగవతం ఎవరో రాశారని చెప్తారు కానీ మిగతా అన్ని అంగీకరిస్తారు. ఈ మాయావాదులు అర్ధకుక్కట న్యాయాన్ని పాటిస్తారు, అంటే శాస్త్రంలో సగాన్ని అంగీకరిస్తారు సగాన్ని అంగీకరించరు. ఏంటి, కృష్ణుడు ఉదయాన్నే లేచి ప్రతిరోజు తన మీద తాను ధ్యానం చేసేవాడు. ఎందువల్లంటే కృష్ణుడి కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా కృష్ణుడికి ఇంకా వేరే భగవంతుడు లేరు, కృష్ణుడే భగవంతుడు. కానీ మనం ఏం చేయాలి, మనం కృష్ణుడి మీద ధ్యానం చేయాలి, కృష్ణుడు సేవ చేయాలి మనం. కృష్ణుడికి ఇంకెవరు లేరు కాబట్టి అతని మీద అతను ధ్యానం, వాళ్ళే ఎవరైతే మూర్ఖులైన వాళ్ళు ఉంటారో ఎందుకు పనికిరని వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు చూడండి కృష్ణుడు కూడా ధ్యానం చేశాడు కాబట్టి మనం కూడా ధ్యానం చేస్తే మనం కూడా భగవంతుడు అవ్వచ్చు. మరి కృష్ణుడు గోవర్ధనం ఎత్తాడు, మరి మీరు ఎత్తగలరా, మీరు భగవంతుడు అయ్యారు కదా, అయినోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కృష్ణుడు 16,000 అంటే బంగాళాల్లో 16,000 గోపికలతోటి ఒకేసారి ఉన్నాడు, మరి మీరు ఉండగలరా? ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి కృష్ణుడు భగవంతుడు, మనం అవ్వలేం. కానీ మూర్ఖులు ఏమని చెప్తారు, మనం కూడా అవ్వచ్చు, మనం కూడా ధ్యానం చేస్తే మనం కృష్ణుడితో సమానం అవుతాం, కృష్ణుడు కూడా వచ్చినప్పుడు సత్వగుణంలో ఉన్నాడని. కృష్ణుడు సత్వగుణంలో లేడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాన్ని సర్వస్ అహంకార వితీయమే భిన్నా ప్రకృతి రష్ట్రద, అంటే మయాధ్యక్షేన ప్రకృతి శ్రూయతే సచరాచరం అని కృష్ణుడు చెప్తున్నాడు. నాయక అధ్యక్షతనలో ఈ ప్రకృతి అంతా కూడా నడుస్తూ ఉంది. అంటే కృష్ణుడి అధ్యక్షంలో సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ యొక్క ప్రకృతి అన్నీ ఉంటే మరి ఆయన ఏ విధంగా లోబడి ఉంటాడు, సత్వగుణంతో ఏ విధంగా వస్తాడు? ఆయన దానికంటే ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన వాటన్నింటిని కూడా నియంత్రిస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక దాన్ని నియంత్రించడం అంటే ఆ యొక్క సంస్థ అంతా కూడా లేదా ఆ యొక్క సృష్టి కానీ ఆ యొక్క వస్తువు కానీ నియంత్రించేటప్పుడు అతని యొక్క పూర్తి అధీనంలో ఉంటుంది. కానీ ఆ వస్తువు కానీ ఆ సంస్థ అధీనంలోకి అతను రాడు. ఏదైనా ఒక యజమాని ఉంటే ఒక సంస్థకి, ఆ సంస్థలో ఉన్న నియమాలకి అతను లోబడి ఉండడు, అతనే నియమాలను విధిస్తాడు. అదేవిధంగా కృష్ణుడు సత్వగుణంలోకో లేదా ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చే ధ్యానం చేసో లేదా ఇంకోటి చేసో భగవంతుడు అవ్వలేదు. కానీ వాళ్ళు చెప్తారు అలాగా, అది ఎక్కడుంది? ఎక్కడా లేదు శాస్త్రంలో. మనం అడిగితే ఏ విధంగా ఎక్కడ ఉంది, దీనికి ఆధారం ఏమిటి? ఓకే, కృష్ణుడు బుద్ధుడు వీళ్ళందరూ ఇలాగా ఎలా అయ్యారంటే, వాళ్ళు ఇవన్నీ చేయడం ద్వారా భగవంతుడు అయ్యారు లేదా దీన్ని దివ్యత్వాన్ని సాధించారని చెప్తారు. కొంతమంది చెప్తారు విచారణ చేస్తున్నారంట, విచారణ, నేను విచారణ చేస్తున్నాను. ఏం విచారణ చేస్తున్నాను అంటే, భగవద్గీతలో భక్తి కంటే కూడా ఉన్నతమైనది ఇంకా ఉంది, అది ఏంటంటే మనసులో ఉంది, అది ఏమిటి అంటే అదే విచారణ చేస్తున్నాడు. అంటే వాడికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేదు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, నతద్ భాషతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వ నా నివర్తంతే తద్ధామం పరమం. ఎక్కడికైతే వెళితే అక్కడ సూర్యుడు చంద్రుడు లేని ప్రదేశం ఒకటి ఉంది, అది నా ధామం, అక్కడికి వెళ్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని. బ్రహ్మభూత ప్రసన్నత్వం నశోచితి న కాంక్షతి మద్భక్తి లభతే పరం. ఎవరైతే నిజమైన ఆనందం పొందాలంటే బ్రహ్మభూత స్థితికి రావాలి. అది ఎలాగా బ్రహ్మభూత స్థితికి ఎలా పొందుతాం, భక్తి చేయడం ద్వారా, భగవంతుడి భక్తి ద్వారా, కృష్ణుని నామం చేయడం ద్వారా, కృష్ణుని సేవ చేయడం ద్వారా మనం ఆ స్థితిని పొందుతాం. కానీ వీళ్ళు ఈ మూర్ఖులు ఆ విచారణ చేయడం అని, రకరకాల యోగాలని, రకరకాల క్రియాయోగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వేదాల్లో ఎక్కడో చెప్పి, వేదాల్లో అన్నీ ఉన్నాయి, ధ్యానం అన్నీ ఉన్నాయి. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఏది ఉన్నతమైన చెప్తున్నాడు, భక్త్యా మామ అభిజానాతి, భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలవని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళందరూ ఏదో వేదాల్లో పరిశోధన చేస్తూ చివరికి లక్ష్యం ఏమిటంటే తెలియదు, భగవంతుడు ఎవరంటే తెలియదు, నీ నువ్వు ఈ సాధన చేయడం ద్వారా ఏం సాధిస్తావంటే తెలియదు. అంటే దివ్యత్వాన్ని దివ్యత్వాన్ని సాధించడం అంటే ఏంటి, నువ్వు భగవంతుడు అవుతావా అంటే అవ్వచ్చు, నువ్వు మరి భగవంతుడు భక్తుడు, అవును భగవంతుడు భక్తుడు. అంటే వాడికే స్పష్టమైన జ్ఞానం అనేది లేదు. భగవంతుడు భక్తుడు అంటాడు, నేనే భగవంతుడు అంటాడు, నేను దివ్యత్వాన్ని పొందుతాను అంటాడు, చివరికి నువ్వేం చేస్తావంటే తెలియదు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, మమై వంశో జీవలోకి మీరందరూ కూడా నా యొక్క అంశాలు ఏంటి, మన్మనాభం మద్భక్తో. మద్భక్తి అంటే ఏంటి, సేవ చేయడం కృష్ణుడికి. అంతేగాని భక్తి చేయడం అంటే నేను భక్తుడినే వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తే భక్తుడిని అయిపోవడం కాదు. మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కారు, నమస్కారం చేయడం అంటే ఏంటి, సేవ చేయడం. కాబట్టి అది నిజమైనది, నిజమైన శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయంగా భగవంతుడు. అంతేగాని చాలా మంది చెప్తున్నట్లు మనం కూడా ఏదో ధ్యానం చేయడం వల్ల, ఏదో ఆసనాలు వేయడం వల్ల భగవంతుడు అయిపోవడం, లేదో మన మనస్సుని ఒక దాని మీద దృష్టి పెట్టడం వల్ల భగవంతుడు అవడం అనేది ఉండదు. అసలు భగవంతుడు అవ్వడం అనేది, తయారు చేయడం అనేది ఉండదు ఎక్కడ, భగవంతుడు తయారు చేయడం అని. అంటే వీళ్ళు ఏమని చేస్తున్నారు, భగవంతుడిని తయారు చేస్తున్నారు. మనం భగవంతుడిని తయారు చేయగలమా, మనం అవ్వగలమా, అవ్వం. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే, ఆయన ఎప్పటి నుంచో అనాది రాది గోవింద ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అది అంటే పరమ కృష్ణుడు ఈశ్వరుడు, అతనే పరమేశ్వరుడు, అందరిని నియంత్రించేవాడు, అనాది. అతనికి ఒక ఏదో ఒక సమయంలో తయారైనడు కాదు, అనాది ఎప్పటి నుంచో ఉన్నాడు. అంటే ఎప్పటి నుంచి అంటే మనం అనుకుంటు, మనకి పుట్టుక చావు అనేది ఉంది కాబట్టి మనం ఎలా చూస్తాం, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇదే దృష్టితో చూస్తాం ఈ భౌతిక భావనలో. అంటే మనం ఒక రోజు పుట్టాము కాబట్టి కృష్ణుడు కూడా ఒకసారి పుట్టాడు, తర్వాత పోయాడు, అంటే అతను కూడా చనిపోయాడు, అతను కూడా సామాన్యమైన జీవుడు. అప్పుడే కృష్ణుడు ఏమంటున్నాడు, వాళ్ళందరినీ ఎందుకు పనికిరని మూర్ఖులు గాడిదలు అని చెప్తున్నాడు. నమాం దుష్కృతినో మూడా ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన. నరాధములు ఎవరైతే ఉంటారో, నరుల్లో అధమమైన వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క జ్ఞానం ఏమైంది, మాయ అపహృత జ్ఞాన, వాళ్ళ జ్ఞానాన్ని మాయ తీసుకెళ్లిపోయింది. అప్పుడు ఏమనుకుంటారు, ఓహో కృష్ణుడు కూడా సాధారణమైన ఒక మనిషే, వచ్చి ధ్యానం చేయడం వల్ల భగవంతుడయ్యాడు. అది ఎక్కడైనా శాస్త్రాల్లో ఉందా, ఎక్కడైనా ధ్యానం చేయడం వల్ల కృష్ణుడు భగవంతుడయ్యాడు, మనం కూడా అవ్వచ్చని, మిగతా అవతారాలన్నీ కూడా ధ్యానం చేయడం వల్ల అని ఎక్కడా లేదు. కానీ ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళందరూ ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా, ఎందుకు వ్యాసదేవుల వారు, శ్రీల వ్యాసదేవుల వారు మనకి అన్ని గ్రంథాలను ఇచ్చారు, ఆయనే పూజిస్తున్నారు కృష్ణుడు. మరి ఎందుకు పూజిస్తున్నారు ఆయన, ఆయనకు తెలియదా, ఆయన ఇన్ని గ్రంథాలు రాశారు, ఆయన కృష్ణుని ఎందుకు పూజిస్తున్నారు, ఇంకెవరినో పూజించలేదు ఎందుకని. అక్కడ అశ్వమేధ యజ్ఞం జరిగినప్పుడు ఎంతో మంది దేవతలందరూ కూడా వచ్చారు ధర్మరాజు యజ్ఞానికి, ఎవరిని పూజించలేదే వ్యాసదేవుల వారు, కృష్ణుని పూజించాడు. ఎందుకు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఆయనకి తెలుసు, పూర్తి జ్ఞానం ఉంది. కానీ మూర్ఖులందరూ, మనం కూడా అందరూ ఒకటే, ఏ దేవుడిని అయినా పూజించండి, ఏం చేసినా కానీ మీకు మోక్షం వస్తుందంట, ఎలా వస్తుంది, అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త కలేవరం. ముక్తి ఎలా వస్తుంది, అంత్యకాలంలో నన్ను స్మరిస్తే అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ మూర్ఖులు ఏమని చెప్తారు, ఏదైనా చేయండి, ఏ నామైనా చేయండి, ఏ సేవ అయినా చేయండి, అంతా ఒకటే, అంతా ఒకటే, ఇదంతా కూడా మాయా, ఆత్మ ఒకటే సత్యం అని చెప్తారు. ఇదంతా మాయ అయితే నువ్వు చెప్పే మాటలు కూడా మాయే, నువ్వు చెప్పే మాటలు మేము ఎందుకు వినాలి? ఎవరైతే చెప్తారో మనం మాట్లాడడం మాయే, మనం చేసే పనులన్నీ మాయే, ఆత్మ ఒక్కటే సత్యం. అయితే జగత్తంతా మిథ్య, ఇవంతా కూడా మిథ్య కదా, మరి నువ్వు చెప్పే మాటలు కూడా మిథ్యే, మనం ఎందుకు వినాలి వాళ్ళు చెప్పేవి? అంటే ఇది మిథ్య కాదు, ఇది తాత్కాలికమైనది, ఇది భౌతిక సంసారం అనేది మిథ్య కాదు, ఇదన్నీ ఏమి లేకుండా పోవు, ఈ ఫ్యాను, ఈ ట్యూబ్ లైట్ కానీ, ఇళ్ళు కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడాను తాత్కాలికమైనవి, ఒకప్పుడు ఉన్నాయి ఇంకొకప్పుడు లేవు, అంతేగాని ఇదంతా మిథ్య కాదు, ఇది భగవంతుడి యొక్క శక్తి. కానీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా మిథ్య, నువ్వు వాడిని చంపడం మిథ్య, వాడిని చంపడం కూడా మిథ్య, అయితే మనం వాడిని చంపేద్దాం, మిథ్యే కదా, అవునా? కాబట్టి ఇదంతా మిథ్య కాదు, ఇదంతా తాత్కాలికమైంది. ఇది చాలా పెద్ద తేడా, మనం తెలుసుకోవాలి. లేదంటే అంతా మాయ అంటాడు, మొత్తం మాయే, వాడు చెప్పే మాటలు కూడా మాయే కదా, మరి మనం ఎందుకు వినాలి? నువ్వు చెప్పే మాటలు కూడా మాయే, ఇక్కడ జరిగేది అంతా మాయే, మరి ఇక్కడే నువ్వు చెప్తున్నావు, నువ్వు శరీరం ద్వారా చెప్తున్నావు, ఈ శరీరం ద్వారా చేసే పనులని మాయే కదా, మరి నువ్వు శరీరం ద్వారా చెప్తున్నావు కాబట్టి ఇది కూడా మాయే, అప్పుడు మనం వినకూడదు ఇంకా, అంతేనా? కాదు, ఇది తాత్కాలికమైంది భౌతిక సంసారం అనేది, ఒకప్పుడు ఉంటుంది ఇంకొకప్పుడు ఉండదు, మధ్యలో దాని యొక్క ప్రకటన అవుతుంటుంది, మళ్ళీ తిరిగి భగవంతుడిలో, విష్ణుమూర్తిలో మహాతత్వంగా ఈ యొక్క భౌతిక సంసారం అంతా కూడా గర్భంలో ఉంటుంది, తిరిగి మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతరం ఒక విధంగా చూస్తే ఇది కూడా శాశ్వతంగా ఎప్పుడు ఉండేది, కానీ దాని యొక్క స్థితి మాత్రం తాత్కాలికంగా ఉంటుంది, తిరిగి వస్తుంది, తిరిగి వెళ్తుంది, తిరిగి వస్తుంది, తిరిగి వెళ్తుంది, అది. అంతేగాని భగవంతుడిని మనం తయారు చేయలేం, మనం తయారవ్వలేం భగవంతుడిలాగా. కృష్ణుడు స్వయంగా భగవంతుడు, అది మనం తెలుసుకోవాలి. కృష్ణుడు ఈ విధంగా అన్ని క్షత్రియుడిలాగా లేదా వైశ్యుడిలాగా ఒక రాజులాగా అన్ని ఆచరిస్తున్నప్పటికీ అతన్ని భగవంతుడిగానే మనం చూడాలి. ఎవరు చూడగలరు అంటే భక్తి అమామ అభిజానాతి, ఎవరికి ఇది అర్థమవుతుంది? భక్తి చేసినప్పుడు ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వాళ్ళకే ఇది అర్థమవుతుంది, మిగతా వాళ్ళందరికీ అర్థం కాదు. ఏదో ఒక తెలివైన వాడో, పెద్ద రాజకీయవేత్తో లేదా పెద్ద వ్యాపారస్తుడుగానో కృష్ణుడు అందరికి పరిగణిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది కృష్ణుడు రాజకీయం చాలా గొప్పదని, ఎవరైతే వ్యాపార విద్యలో ఉంటారో ఎంబీఏ వీళ్ళందరూ, ఓ కృష్ణుడు వ్యాపారం చాలా బాగా తెలుసు, కృష్ణుడికి అంతా తెలియదు, చాలా జ్ఞానం ఎక్కువ ఉంది, ఎలా వ్యాపారం చేయాలో తెలుసు, కానీ అది వాళ్ళకి ఆ విధంగా చూస్తున్నాడు కృష్ణుడు. కానీ నిజంగా ఏ విధంగా చూడాలంటే కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇది నిజంగా కృష్ణుని దర్శించడం, కృష్ణుని అర్థం చేసుకోవడం. మిగతావన్నీ కూడా చాలా తక్కువ స్థాయి అవగాహనలో, కొన్ని అవగాహనలు పూర్తిగా విరుద్ధమైనవి. ఏంటి, కృష్ణుడు కూడా ఒక సాధారణ మనిషి అనుకోవడం. హరే కృష్ణ. నిజానికి ఇప్పుడు ఈ రోజుల్లో మాయావాదులు కూడా వాళ్ళు పక్కా మాయావాదులు లేరు ఎవరు, కాబట్టి ఇప్పుడు జనులకి మనం ఈ తత్వాన్ని ఇవ్వడం, ఏదైతే మన సంప్రదాయాన్ని, మన అచింత్య భేదాభేద తత్వాన్ని గురించి చెప్పడం అనేది ఒక విధంగా సులభం, ఒక విధంగా కష్టం. ఎందుకంటే అసలు తత్వం అర్థం చేసుకునే స్థితిలో జనం లేరు, కానీ ఎవరికి ఏది తెలియదు కాబట్టి ఇది మనం చాలా సులభంగా చెప్పొచ్చు. ఇంకా కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుని పూజించడం అంటే భగవంతుడు అనేది ఒక అవగాహన ఉంటుంది అందరికి, ఎంత మాయ మిథ్య లేదా ఆత్మీయ సత్యం ఇదంతా కూడా మాయ అనేది చాలా కష్టం ఒక సామాన్య జనులకు అర్థం చేసుకోవడం. అసలు అది నిజానికి తప్పు కదా, మొట్టమొదటి విషయం ఇదంతా మిథ్య కాదు కదా. అంటే అవును, ఎందుకంటే వాళ్ళు కూడా సన్యాసి వేషం వేసుకోవడం, కాషాయం వేషం వేసుకోవడం, ప్రచారం చేయడం, చేసే పనులన్నీ ఎందుకు పనికిరాని పనులు, ప్రచారం మాత్రం ఈ విధంగా చేస్తారు. జనంలో ఒక గొప్ప వ్యక్తుల్లాగా చెల్లమణి అవుతూ ఉంటారు. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సంస్థలు, ఇప్పుడు ముఖ్యంగా కలియుగంలో, పూర్వం ఉండేది కొన్నే మాయావాదం ఉండేది లేదా భక్తులు ఉండేవాళ్ళు, ప్రామాణికమైన సంప్రదాయం లేదా మాయావాదం ఇవే ఉండేవి, లేదా నాస్తికులు భగవంతులే. ఇప్పుడు అన్ని రకరకాల కొత్త కొత్తగా తయారవుతున్నాయి, కొత్త కొత్త సన్యాసులు, కొత్త కొత్త సంస్థలు. అదే 600 పైగా ఉన్నాయి కదా భగవద్గీత. కానీ అందరు అలా అనుకుంటే ఏ దేవతను ప్రార్థించినా ఆ దేవత మనకి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చేత కృష్ణ భక్తి చేయించాలి. ఇంకా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్లే వెళ్ళడం అనేది అందులో ఏమీ నమ్మకం లేదు. వాళ్ళు అక్కడి నుంచి పడిపోతారు కదా దేవతలు కూడా, వాళ్ళ స్థితి నుంచి పడిపోయి తిరిగి భౌతిక సంసారంలో భూమి మీదకి వచ్చి కర్మ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళొచ్చు భగవంతుడి దగ్గరికి అక్కడి నుంచి దేవత స్థితి నుంచి. అవును, అంటే ఒకవేళ అతను భక్తుడు అయ్యాడనుకోండి దేవత, అక్కడికి వెళ్ళినాకైనా మనం భక్తి చేయొచ్చు కదా. దేవత దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుని భక్తి చేయొచ్చు. కానీ వాళ్లే ఆ స్థితిలో ఎక్కడైతే దేవతలు ఉంటారో అక్కడ ఎక్కువ భోగాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ శాతం మర్చిపోయే స్థితిలోనే ఉంటారు. కానీ అక్కడ కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఏదన్నా ఆటంకాలు ఏర్పడితే అప్పుడే వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం లేదా బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం, లేదంటే వాళ్ళ స్థితిలో వాళ్ళు పూజలను పొందడం, వాళ్ళు భోగ విలాసాల్లో నిమగ్నం అవడం జరిగింది. కానీ అందువల్లనే దేవతలందరూ కూడా ఏం ఆశిస్తారు, మనిషి జన్మ చాలా గొప్పదని చెప్తూ ఉంటారు మనకి. అనేక పురాణాలలో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మనిషి జన్మలో మనకి సుఖం దుఃఖం అన్నీ చూస్తాం, భగవంతుడు ఎవరు అర్థం చేసుకుని తిరిగి మనం సాధన చేయగలిగే అవకాశం ఉంది. అందువల్ల ఆచార్యులందరూ కూడా దుర్లభం మనిషి జన్మ, ఈ మనిషి జన్మ చాలా దుర్లభం, వృధా చేసుకోకుండా అంటే మనం ఇంకా ఇక్కడే ఉండి ఇంద్రియ భోగం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏముందలే పర్లేదు, మనిషి జన్మ అందరూ మనిషి జన్మ ఎత్తుతున్నారు, మనం ఎత్తుతాం మళ్ళీ వస్తుంది అనుకుంటాం. కానీ అది అంత తేలిక కాదు. ఒకసారి ఇది దీన్ని కోల్పోయామంటే మళ్ళీ కష్టం. అది ఎందుకంటే ఆ యొక్క రాక్షస స్వభావం, అంతే ప్రతి మందిలో కూడా రాక్షస స్వభావం ఏమిటంటే కృష్ణుని వ్యతిరేకించాలి. కృష్ణుడే ఎందుకు ఆనందించాలి 16,000 మందితో, వాడు కూడా ఆనందించాలని వాడి కోరిక, అంతకంటే ఏం లేదు. కానీ వాడికి శక్తి లేదు కదా, వాడు ఒక భార్యతోనే ఎగలేకపోతున్నాడు. ఇంకా కలియుగంలో అలానే జరిగింది, ఇంకా ఎక్కువైపోద్ది కలియుగంలో. అనేక మంది బాబాలు అమ్మలు ఫోటోలు వాళ్ళని పెట్టేసుకుని వాళ్ళని పూజించి వాళ్ళు భగవద్గీత ఇవేమని చెప్తారని చెప్పరు. అంటే జనం చూడండి ఎంత పూర్తిగా దిగజారిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళు కూడా శాస్త్రం చదవమని చెప్పరు, వాళ్ళు శాస్త్రం నుంచి ఏమి చెప్పరు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, దీవెనలు ఇస్తారు, అది అంటారు ఇది అంటారు అని, కానీ శాస్త్రం గురించి ఒక్క విషయం కూడా ఒక్క ముక్క కూడా శాస్త్రంలోంచి చెప్పరు వాళ్ళు. అదే ముఖ్యంగా మన శాస్త్ర జ్ఞానం అనేది అస్సలు లేదు, సున్నా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శిల ప్రభుపాద్ కి జై.